వశిష్ఠుడు అతిథి మర్యాద చేశాడు. మహానుభావ నువ్వు వచ్చావు, వచ్చి ఆతిథ్యం స్వీకరించన్నాడు. అంటే విశ్వామిత్రుడు అన్నాడు, నా వెనక కొన్ని వేల పరివారం ఉంది, ఇంతమందికి బ్రాహ్మణుడవు, తపస్సు చేసుకుంటున్న వాడివి, నువ్వేమన్నం పెడతావులే అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు బెంగ పెట్టుకోకపోయే స్నానం చేసిరా, నీకు కావలసినటువంటి భోజనం అంతా ఏర్పాటు చేస్తానన్నాడు. ఇన్ని వేల మంది సైన్యానికి, గుర్రాలకి, ఏనుగులకి, రాజుకి ఎవరికి ఏ రకమైనటువంటి ఆహారం అవసరమో అంత గొప్ప ఆహారాన్ని విశ్వామిత్రుడి దగ్గర ఉన్నటువంటి సురభి అనబడేటటువంటి దేనువు సిద్ధం చేసి ఆవిడ నీ ఒక్క ప్రార్థన చేశారు వశిష్ఠ మహర్షి. ఆవిడ శరీరం, ఆవిడ ఒక్క హంబారామం చేయగానే వీళ్ళందరికీ వడ్డన జరిగిపోయింది. అందరూ తిని సుష్టు పూర్తిగా తిని సంతోషంగా త్రీంచారు. విశ్వామిత్రుడికి ఒక కోరిక పుట్టింది. ఇది రత్నం హి భగవన్ నేత్రారత్న రీచ పార్థివ అంటాడంటే, నిన్నటి రోజున చెప్పాను కదా, కోరిక పుట్టినవాడు ఆ కోరిక తీర్చుకోవచ్చా తీర్చుకోకూడదా, అడగచ్చా అడగకూడదా అన్న వివేకాన్ని మరిచిపోయి ఎంత చిత్రంగా అడుగుతాడో చూడండి. రాజ్యంలో ఎక్కడైనా రత్నాలు దొరికితే అవి రాజుకే చెందుతాయి. ఇంత గొప్ప రత్నమైనటువంటి ఈ శబళ, ఈ కామధేను నాకు చెందాలి కనుక నేను తీసుకెళ్ళిపోతానన్నాడు. అంటే వశిష్ఠుడు అన్నాడు, స్వాహాకార వశత్కారో, ఇక్కడ జరిగేటటువంటి హోమము, యజ్ఞము, యాగము అన్నీ కూడా ఈ కామధేను యొక్క పాల చేత జరుగుతాయి. అందుకని దీన్ని తీసుకువెళ్ళడానికి వీళ్ళు తీసుకువెళ్ళద్దు. అంటే నేను తీసుకెడితే నువ్వేం చేస్తావు? అహంకారం వచ్చింది. గద్దాలు పెంచుకున్న బాపడు, ఈయన మన్నేం చేస్తాడు అని సైనికుల్ని పిలిచాడు. దీన్ని బండికి కట్టేయండి, తీసుకుపోండి. తీసుకుపోయి అది పలుపు తప్పించుకుని పరిగెత్తుకొచ్చి వశిష్ఠుడి దగ్గరికి వచ్చి ఏడ్చింది. ఆయనకి కోరిక ఏముంటుందని వశిష్ఠుడు ఏమనలేదు, ఆ కామధేనుని తీసుకోకూడదు. అది వచ్చింది, నేను నీ బిడ్డలాంటి దాన్ని, నిన్ను సేవించడానికి వచ్చాను. విశ్వామిత్రుడు ఎత్తుకుపోతున్నాడు, నువ్వు ఎందుకు కోరుకున్నావు? ఆయన అన్నాడు, నేను రక్షించడమేంటి, నిన్ను నువ్వే రక్షించుకోగలవు, అంత శక్తివంతురాలి, నిన్ను నువ్వు రక్షించుకో, నేను అనుమతిస్తున్నానన్నాడు. తస్య హుంభారవాజ్య తాకాంభోజ రవి సన్నిభా ఊత సత్వద సంజాతాహ పప్లవా శస్త్రపాణయ. దాని రోమకూపాల్లోంచి, దాని రోమములలోంచి, అది చేసిన హంబారావంలోంచి, దాని ముక్కుల్లోంచి, కళ్ళలోంచి, చెవుల్లోంచి కొన్ని వేల మంది, లక్షల మంది, అనేక జాతుల సైనికులు పైకి వచ్చేసారు. వచ్చి విశ్వామిత్రుడి సైన్యాన్ని, విశ్వామిత్రుడి యొక్క కొంతమంది కొడుకుల్ని సంహరించారు. సంహరిస్తే విశ్వామిత్రుడికి ఆశ్చర్యం వేసింది. ఏమీ తెలియదన్నట్టుగా ఒక పంచకట్టు కూర్చుని తపస్సు చేసుకున్న వశిష్ఠుడికి ఇంత శక్తి. రాజుని దిక్కుమాలిన బలం ఎందుకు పనికొచ్చింది? ఇప్పుడు విశ్వామిత్రుడి మీద క్రోధం వచ్చింది. నా జీవితంలో కోరిక ఈ విశ్వామిత్రుడిని, ఈ వశిష్ఠుడిని చంపేయాలి అని వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలన్నాడు. అడిగితే, నువ్వు కానీ ఎదుతుష్టో మహాదేవా, నువ్వు కానీ నిజంగా నా యందు ప్రీతి చెందినవాడవైతే సాంగోపాంగంగా ధనుర్వేదం అంతా నా యందు ప్రకాశించాలన్నాడు. ఉపదేశం అక్కర్లేదు. తథాస్తు అని నువ్వు అనేటప్పటికీ నాకు ధనుర్వేదం వచ్చేయాలన్నాడు. తథాస్తు అన్నాడు శంకరుడు. వచ్చేసాయంటే మంత్రాలని, అస్త్రములంటే వాటిని మీరు చీపురుపుల్లో తీసుకుని దాని మీద మంత్రప్రయోగం చేసిన అస్త్రం అవుతుంది అది. ఇప్పుడు మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఈ తపస్సు? క్రోధం, కోపంతో. కానీ బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కోపమునందు ఏం చేస్తున్నాడు? ఈశ్వరారాధన చేస్తున్నాడు. క్రోధము సాధనగా మారుతోంది. ఈశ్వరుడితో పడిపోయింది కాబట్టి లంకే. ఇప్పుడు వచ్చాడు వశిష్ఠుడు, తపస్సు చేసుకుంటున్నాడు. పెద్ద కేకేశాడు, ఆయన ఏం లేవలేదు. అలా కమండలం, బ్రహ్మదండం మీద చెయ్యి పెట్టుకుని తపస్సు చేస్తున్నాడు. ఒక్కొక్క అస్త్రాన్ని స్మరించాడు, వదిలిపెడుతున్నాడు. వచ్చేస్తున్నాయి బ్రహ్మాస్త్రం, గరుడాస్త్రం, నాగాస్త్రం, వైష్ణవాస్త్రం, పాశుపతాస్త్రం, రౌద్రాస్త్రం, ఐంద్రాస్త్రం, అన్నీ వదిలిపెడుతున్నాడు. చూశాడు, ఈ మాత్రం దానికి నేను తపస్సు పాడు చేసుకుని లేచి నిలబడ్డం ఎందుకు అని కమండలం మీద బ్రహ్మదండాన్ని అలా పెట్టి, నువ్వు ఆ సంగతి చూడని ఆయన హాయిగా తపస్సు చేసుకుని, ధనుర్వేదంలో ఉన్నటువంటి సమస్త అస్త్రాల్ని ప్రయోగించాడు. బ్రహ్మదండం గ్రసించింది. గ్రసించడం అంటే ఏమిటో తెలుసా అండి? కిస్మిస్ పండుని మింగినట్టు మింగేసింది. యజ్ఞ అయిపోయిన తర్వాత చేతులు కట్టుకుని నిల్చున్నాడు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాని హతాని మే. చెయ్, ఎందుకు ఈ క్షత్రియ జన్మ? బ్రాహ్మణుడు అయితే ఒక బ్రహ్మదండాన్ని అక్కడ పెట్టిన అస్త్రాలన్నీ గ్రసించేశాడు. కాదు, వీడి పని చెప్తానండి, ఎలాగైనా చంపేస్తాను వశిష్ఠుణ్ణి. ఎలా చంపేస్తాడు? సైన్యాన్ని పోగు చేయలేదు, లేకపోతే ఏదో దండయాత్ర చేస్తానలేదు. మళ్ళీ ఈశ్వరుడి గురించి తపస్సు మొదలెట్టాడు, ఇంకో దిక్కు కడిపాడు, మళ్ళీ మొదలెట్టాడు తపస్సు. మళ్ళీ తపస్సు మొదలు పెడితే ఈసారి ఏమైంది? రుచికుడు అన్న ఆయన వచ్చాడు. ఏదో నన్ను పైవాడి మీద తండ్రికి ఇష్టం, ఆఖరణ పుట్టిన వాడి మీద తల్లికి ఇష్టం, పైన ఉన్నవాడిని దత్తత ఇవ్వకూడదు, చిట్ట చివర పుట్టినవాడిని దత్తత ఇవ్వకూడదు. చిట్ట చివర వాడిని, చిట్ట చివర పుట్టినవాడిని దత్తతీస్తే ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. కాబట్టి దత్తతీస్తే మధ్యలో వాడిని మాత్రమే దత్తత ఇవ్వాలి. అందుకని చెప్పి నేను మధ్యలో పుట్టాను కాబట్టి అట అమ్మ పట్టించుకోలేదు, నాన్న పట్టించుకోలేదు, నన్ను ఏంటి ఆ యజ్ఞంలో నన్ను పశువు కింద అమ్మేశారు. అందుకని నన్ను తీసుకుపోతున్నాడయ్యా రాజు, నన్ను బలిచ్చేస్తాడు, నువ్వు నాకు మేనమా అవుతావు, రక్షించమన్నాడు. ఉన్నవాడు ఊరుకున్నాడా, తన కొడుకుల్ని పిలిచి అన్నాడు, రే పాపం వాడు ఏడుస్తున్నాడు రా, వాడి బదులు మీరెవరైనా వెళ్ళండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, ఇది ఎక్కడ విచిత్రం నాన్న, ఎవడైనా నీ తన కొడుకుల్ని తాను రక్షించుకుంటాడు, నువ్వేమిటి ఊళ్ళో వాళ్ళ అబ్బాయిని రక్షించడానికి మమ్మల్ని వెళ్ళమంటావేమిటి, యాగ పశువు కింద. ఇది ఎలా ఉందో తెలుసా? ఇది కేవలం ఏదో మంచి భోజనం వదిలేసి కుక్క మాంసం తిన్నట్టుంది అన్నారు వాళ్ళు గబుక్కుని. అంటే ఆయన అన్నాడు, శ్వమాం సన్యతాహ రాముష్టిక నామ నిర్ఘృణాహ అన్నాడు. ఉదయం మీరు కుక్క మాంసం తినే వాళ్ళై పుట్టండి రా అన్నాడు. అలా అన్నాళ్ళు, పూర్ణం వర్ష సహస్రం తు 1000 కుక్క మాంసం తినేవాళ్ళుగా బతకండి అన్నాడు. మళ్ళీ కోపం వచ్చేసింది కొడుకుల మీద, మళ్ళీ కోపం వస్తే ఏమైంది, మళ్ళీ పోయింది తపస్సు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ ఇంకో దిక్కుకి వెళ్ళి కూర్చున్నాడు. త్రిశంకుడు వచ్చాడు. ఆయన విచిత్రం, అసలు గురువుగారు వశిష్ఠుడు, ఒరే బొందితో స్వర్గానికి వెళ్ళడం కుదరదురా అన్నాడు. గురువునే మర్చేశాడు ఆయన, ఇంకో గురువుగారు నట్టుకున్నాడు, పట్టుకుని విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. నువ్వు పంపిస్తావా అన్నాడు. వశిష్ఠుడు చెయ్యలేని పని అంటే తను చేసేస్తానంటాడు, ఎందుకంటే కోపం వశిష్ఠుడి మీద. వశిష్ఠుడు చేయలేదా, అయితే నేను చేసేస్తాను. అలా ఉండకూడదు గురువులు, ఎంత ప్రమాదమో చూడండి. వశిష్ఠుడు చేయలేదు కదా, నేను చేస్తానన్నాడు. ఊళ్ళో వాళ్ళందరికీ కబుర్లు చేశాడు, మీ అందరు రండి, యాగం చేస్తున్నాను, ఇదిగో త్రిశంకుణ్ణి సశరీరంగా స్వర్గానికి పంపించేస్తున్నానన్నాడు. వెళ్ళకపోతే శపిస్తాడేమో అని అందరూ వెళ్ళారు. వశిష్ఠుడు కుమారులు అన్నారు, మా నాన్నగారు చెయ్యని పని విశ్వామిత్రుడు చేయడం ఏడు, సశరీరంగా స్వర్గానికి పంపడం ఏడు, మేము రామవతలు మమ్మన్నారు. వాళ్ళు వచ్చి అన్నారు, అయ్యా అందరూ వచ్చారు కానీ వశిష్ఠుడు కొడుకులు రాలేదండి అన్నారు. వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు కూడా కుక్క మాంసం తినేవాళ్ళుగా కొన్ని వేల జన్మలు ఎత్తాలన్నాడు. వాళ్ళందరూ కుక్క మాంసం తినేవాళ్ళు అయిపోయారు, వశిష్ఠుడి కొడుకులు. ఒకే రోజు వశిష్ఠుడి కొడుకులు అందరూ అలా అయిపోయారు. అది ఓర్పు అంటే తిరిగి వశిష్ఠుడు శపించలేదు. కానీ ఈయన తపస్సు పోయింది ఈ కోపం వల్ల. ఆ త్రిశంకుణ్ణి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో స్వర్గానికి అన్నాడు. ఈయన స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు శశరీరంతో. వాళ్ళు ఇంద్రలోకం వాళ్ళు దేవలోకం వాళ్ళు చూశారు, ఇదేంటో స్వర్గానికి దానిలో శరీరంతో వస్తున్నాడని. త్రిశంకోగ చబూయస్తున్నాపి సుర్గసురాలయ, ఓరి దుర్మార్గుడా, నువ్వు సశరీరంగా వస్తున్నావు ఏమిట్రా, గురువుని వారు చేసిన వాడు నువ్వు పో కిందకని వాళ్ళు కిందకి వచ్చారు. తిరగబడిపోయి కింద పడిపోతున్నాడు. పడిపోతూ అయ్యో గురువుగారు నన్ను కిందకి దోహేశారంటూ కింద పడిపోయాడు. మళ్ళీ కోపం వచ్చింది, నేను పంపిస్తే వాడిని దోషిస్తాడా కిందకి అని. సప్తర్షీన్ అపరాన్ పునః, మళ్ళీ 7 ఋషుల్ని మళ్ళీ కొత్త లోకాల్ని సృష్టించేస్తున్నాడు. తన తపస్సు అంత ధారపోయింది. వాళ్ళందరూ కిందకి దిగి వచ్చారు, అయ్యో ఇదేమిటండి ఇలాంటి పని చేస్తున్నారు, అలా చేయకండి, వీడికి మేము స్వర్గవాసం ఇస్తామంతే, సశరీరంగా కుదరదు అని చెప్పి విశ్వామిత్రుడు కోపాన్ని చల్లార్చారు. మళ్ళీ కోపం పోయింది తపస్సు. ఇప్పుడేం చేశాడు, మళ్ళీ ఇంకో దిక్కుకి వెళ్ళాడు, అక్కడ తపస్సు మొదలెట్టాడు. మేనక వచ్చింది, ఇప్పుడు కామానికి లొంగిపోయాడు. కొన్ని వేల సంవత్సరాలు మళ్ళీ మేనకతో సంతోషంగా జీవితం గడిపేశాడు. సరే శకుంతల పుట్టేసింది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత జ్ఞాపకానికి వచ్చింది, అయ్యో ఇదేమిట్రా ఇంత గొప్ప జీవితం పాడైపోయింది, మేనకకి లొంగిపోయాను అనుకున్నాడు. నిన్ను వదిలిపెట్టేస్తున్నాను, నేను మళ్ళీ తపస్సు చేసుకుంటానన్నాడు. మళ్ళీ ఇంకో దిక్కుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. రంభ వచ్చింది, నాట్యం చేసింది. ఆ నా తపస్సు పాడు చేయడానికే వచ్చావు నువ్వు, దుర్మార్గురాలా నేనంటే ఏమనుకుంటున్నావు అని చెప్పి ఆ రంభవంక చూసి కమండలంలో నీళ్లు తీసుకుని కోపంతో శైలీస్తాస్యపి దుర్భగే దుర్భగే అని, 1000 నువ్వు శిలమైపోదువుగాక అని చెప్పించాడు. మళ్ళీ కోపం వచ్చింది, మళ్ళీ పోయింది తపస్సు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. మళ్ళీ తపస్సు మొదలెడితే బ్రహ్మగారు వచ్చారు, నువ్వు రాజర్షివి, బ్రహ్మ నువ్వు మహర్షివి అయ్యావంతే అన్నాడు. దేవర్షిని కాలేదా, మహర్షిని కాలేదా అన్నాడు. ఋషి అయ్యావంతే మహర్షి శబ్దమతులం, అది చాలా గొప్పదయ్యా, ఇంకా నువ్వు ఇంద్రియాలు గెలవలేదు, నువ్వు అవలేదు మహర్షి. మళ్ళీ తపస్సు చేశాడు, 10,000 సంవత్సరములకు ఒక్కసారి ఒక పిడచ తిందామని బయటికి వచ్చాడు. ఒక్క పిడచ అన్నం తినబోతున్నాడు. ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ కవలంతలకి పెట్టమని అడిగాడు. గుర్తించాడు వచ్చినవాడు, ఇంద్రుడు వచ్చాడు, 1,000 సంవత్సరాల తర్వాత నేను ఒక్క ముద్ద తినబోతే ఆ ముద్ద కూడా పుచ్చుకోవడానికి ఇంద్రుడు వచ్చేసాడని. ఏ బాధ లేకుండా అంతటా బ్రహ్మమును చూస్తూ ఇంద్రుడికి ఆ కవలాన్ని పెట్టేశాడు. ఇలా పెట్టేయగానే ఒక్కసారి చతుర్ముఖ బ్రహ్మగారు ఋషులందరితో కలిసి దర్శనమిచ్చాడు. బ్రహ్మర్షి అని పిలిచాడు. పిలిస్తే పొంగిపోయాడు. మీ అందరూ పిలవడం కాదు, నన్ను బ్రహ్మర్షి అని వశిష్ఠుడు పిలిస్తే ఒప్పుకుంటానన్నాడు. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఏమండి మీరు బ్రహ్మర్షి అని పిలవాలన్నాడు. అంటే వశిష్ఠుడు అన్నాడు, నాకేమిటి బాధ, ఆయన అంత సాధన చేసి అంత తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు, పరమ సంతోషంగా బ్రహ్మర్షి అని పిలుస్తాను అని వశిష్ఠుడు వచ్చి బ్రహ్మర్షి స్వాగతం తేస్తూ అని స్వాగతం బ్రహ్మర్షి అని పిలిస్తే సంతోషపడిపోయాడు. విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఇదే విశ్వామిత్రుడు అయోధ్యకాండలో అక్కడికి వచ్చాడు. ఎవరి దగ్గరికి, దశరథ మహారాజు గారి దగ్గరికి వచ్చి ఆయన అడగకపోయినా కోరికలు తీరుస్తానంటే, నిన్నటి రోజున మీకు చెప్పాను ఒక్క శాపం ఇవ్వలేదు, బ్రహ్మర్షి అయిపోయాడు. అయిపోతే వశిష్ఠ మహర్షి ఆయన గురించి ఏమని చెప్పాడో తెలుసా అండి, మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి చూడాలి. అది రామాయణం అంటే, అది ఓర్పు అంటే. వశిష్ఠుడు అన్నాడు, ఈయనెవరో తెలుసా విశ్వామిత్రుడు అంటే, ఏష విగ్రహవాన్ ధర్మ దశరథ, ఈయన పోత పోసినటువంటి ధర్మము. ఇవాళ ఇంత ధర్మమూర్తిగా ఎందుకు కాగలిగాడో తెలుసా, ఎన్ని మాటలు కోపం వచ్చిందో, ఎన్ని మాటలు కామం వచ్చిందో, మారి మారి వస్తూనే ఉన్నాయి. కామం క్రోధం, కామం క్రోధం, కామం క్రోధం. అందున క్రోధం ఎక్కువ. క్రోధం వచ్చినప్పుడల్లా ఓర్పు పోయింది, ఓర్పు పోయినప్పుడల్లా శాపాలు ఇచ్చాడు, శాపాలు ఇచ్చినప్పుడల్లా తపస్సు పోయింది, పోయినప్పుడల్లా మళ్ళీ తపస్సు చేశాడు. కానీ లంక ఎవరితో పడింది, ఈశ్వరుడితో పడింది. అడ్డంలో ఈ క్రోధం అంతా ఏమైంది, సాధన అయిపోయింది. ఈ సాధన అంతా ఏమైపోయింది, బ్రహ్మర్షిత్వానికి తీసుకెళ్ళిపోయింది. కాబట్టి నీకు కోపం ఉన్నా కూడా ఎవరి మీద చూపించడం నేర్చుకుంటావో తెలుసా, ఈశ్వరుడి మీద చూపించడం నేర్చుకో, ఆయనకే చెప్పుకో. అందుకే మీరు చూడండి, మహాభక్తులైనటువంటి వాళ్ళ జీవితాల్లో చిత్రమైన సంఘటనలు ఉంటాయి. రామదాస్ గారు అంటాడు, ఏదో రామునకు చేయిస్తి బంగారు పతకము రామచంద్ర, లక్ష్మణనకు చేయిస్తి బంగారు మొలతాడు రామచంద్ర అని చెప్పి, ఏమి ఇవన్నీ మీ తండ్రి దశరథ మహారాజు చేయించెనా రామచంద్ర, లేక నీ మామ ఆ జనక మహారాజు చేయించెనా రామచంద్ర, ఎవడబ్బా సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్ర అంటాడు. ఎవరి మీద చూపించాడు కోపం వచ్చిన, రాముడి మీదే అని వెంటనే అంటాడు, అబ్బాయి దెబ్బలా కోర్వక నిన్ను తిట్టితి కానీ రామచంద్ర, ఈ రామదాసుని ఏలు రామచంద్ర అంటాడు. ఆ చరణం లేకపోతే ఆ కీర్తనకి పరిపూర్తి లేదు. ఎందుచేతంటే భక్తి ఎందుండేటటువంటి ఉద్ధాన పతనములు చూపించారు అందులో. అలసిన సొలసిన కలసిన కలహించిన వేడుకున్నా స్తోత్రం చేసిన నిందించిన భక్తుడైనటువంటి వాడి యొక్క లక్షణం ఎవరితో ఉంటుందంటే ఈశ్వరుడితోటే ఉంటుంది. నా అవమానం నీ అవమానం, నా సత్కారం నీ సత్కారం, నా తృప్తి నీ తృప్తి, ఈశ్వర నేనేం దోషం చేశాను అని ఏదైనా ఎవరికి చెప్తాడంటే భగవంతుడికే చెప్తాడు. సీతమ్మ తల్లి సుందరకాండలో ఒక మాట అంటుంది, అన్ని కష్టాలు పడి ఆఖరిన ఉరి పోసుకుందాం అనుకుంటూ ఆవిడ అంటుంది, నేను భూమౌ చెయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వివ మనుషాణం అంది. ఇంత మాట అనొచ్చా, కృతజ్ఞుడైన వాడికి చేసిన ఉపకారాన్ని కృతజ్ఞుడు ఎలా మర్చిపోతాడో, నేను రాముడు వస్తాడు నన్ను రక్షిస్తాడని నమ్మి చేసిన పాతివ్రత్యం అలా విఫలమైపోయింది. రాముడు రాలేదు, నన్ను రక్షించలేదు, నేను ఉరిపోసుకుంటాను. మరి అధిక్షేపించింది కదా రాముణ్ణి. అది అధిక్షేపణ కాదు, ఆ మనస్సుకి ఏం తెలుసు అంటే ఏదైనా భగవంతుడికి చెప్పుకోవడం ఒక్కటే తెలుసు, ఇంకొకటి తెలియదు. ఇలా కష్టం కాని సుఖం కాని భగవంతుడికే చెప్పుకోవడం అలవాటైపోయి ఆఖరికి కోపం వస్తే కూడా చూసావా నాకు మళ్ళీ దిక్కుమాల కోపం వచ్చేసింది, నేను మళ్ళీ వచ్చి ఉండి అయిపోయాను, నువ్వు నాకు ఈ కోపం తగ్గించవు, ఈ దిక్కుమాల కోపం తగ్గకపోవడం వల్ల మళ్ళీ నేను ఎవరితోనో దెబ్బలాడాను అంటే నేను ఇన్ని మాటలు కోపంతో ఓడిపోతుంటే నీకు సంతోషమా, నువ్వు నీ నవ్వును, నేను నన్ను కూడా నీలా శాంతమూర్తిగా ఉండనివ్వచ్చు కదా, నీ దగ్గరికి వచ్చేటప్పటికీ మాత్రం చక్కగా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అని తెల్లారులేస్తే నీ గురించి ఉపన్యాసాలు చెప్పుకుంటాను, ఇంత గొప్పవాడు అంత గొప్పవాడిని చెప్పుకుంటాను, నాకు మాత్రం కోపం ఎప్పుడు కోపం, ఎవరితోనో దెబ్బలాడడం, ఏం నా కర్మ, నిన్ను నమ్ముకున్నందుకు ఏమిచ్చావు నాకు ఈ గుణం, ఏం నాకేం కోపం తగ్గించావా, ఇంక ఈ మాత్రం చేయని వాడివి నీ గురించి రామాయణం చెప్పుకోవడం ఏంటి అని ఫోన్లో అది చెప్పుకోవడం వల్ల కనీసం కోపం అన్నదోటి శత్రువు అని తెలుసుకున్నాను, అలా అన్నానేమనుకో కానీ కొంచెం ఈ కోపం తగ్గేట చూడు అని మళ్ళీ మీరు రాముడితోటే మొరపెట్టుకున్నారు అనుకోండి, మీరు కోపము శత్రువు అని తెలుసుకున్నారు. కోపము శత్రువని తెలుసుకుని ఈశ్వరుడితో పెట్టుకున్నటువంటి సంబంధము సాధనగా మారి మీ క్రోధమును జయించి మీరు విశ్వామిత్రుళ్ళ బ్రహ్మర్షి అవుతారని ఎందుకు అనుకోకూడదు, అనుకోవచ్చు, రామాయణం నిరూపించింది. కనుక క్రోధమును ఎలా జయించాలన్న మార్గం కూడా, ఎంత ఓర్పుతో ఉండాలన్న విషయాన్ని కూడా మనకి రామాయణంలో ప్రతిపాదన చేసి చూపించారు. కాబట్టి రామాయణంలో పాత్రలు, రామాయణంలో ఉండేటటువంటి సంఘటనలు, రామాయణంలో ఉండేటటువంటి సందర్భాలు, ఇవాళ నేను మీకు కొన్నింటిని మాత్రమే వివరణ చేసి ఉన్నాను. అసలు మీరు ఎప్పుడైనా రామాయణాన్ని ఆ కోణంలో ఒకసారి పరిశీలన చేసే ప్రయత్నం చేయండి, ఈ సందర్భంలో ఇంత ఓర్పుతో ఇలా ఉండడం కుదిరేటటువంటి విషయమా అని మనం ఒకసారి బేరీజ్ వేసుకుని, నేను బలానా సందర్భంలో బలానా అప్పుడు కోప్పడ్డాను, రాముడు ఈ సందర్భంలో నేనే రాముడి పరిస్థితిలో ఉంటే నేను ఎలా ప్రవర్తిస్తాను అని మీరు ఆలోచించుకుంటే నేనైతేనా అనేస్తాం మనం. కానీ మీరు, నేను ఒక మాట చెప్తాను, మీరు ఏమనుకోకండి, నేను ఎవరిని చిన్నబుచ్చాలని ఈ మాట చెప్పట్లేదు. తన ఆఫీసులో ఫైల్ మీద సంతకం పెడితే కట్టల కట్టల డబ్బుల లంచాలు వచ్చేటటువంటి సీట్లో ఉన్నటువంటి అధికారి లంచం పుచ్చుకోని వాడైతే ఆ వ్యక్తి అవినీతి పరుడు కాడు అని చెప్పాలి. అంతేకాని ఇంటికెళ్ళి అడిగినా కూడా ఎవడు 5 పైసలు ఇవ్వని సీట్లో ఉన్నవాడు అవినీతి పరుడను కాను అని చెప్పుకుంటే ఎలా? ఎందుకంటే అసలు ఆయనకి అవకాశం ఏది? అవకాశం వచ్చినప్పుడు పుచ్చుకోని వాడెవడో వాడు అవినీతి పరుడు, పరీక్షకి నిలబడ్డాడు కాబట్టి. నేను రాయలేను కానండి, నేను రాస్తే ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ తెలుగు, నాకు పిహెచ్డి ఉండునండి అన్నాడు అనుకోండి ఒక ఆయన, ఆయన ఆ మాట అన్నంత మాత్రం చేత మీరు ఆయన పేరు పక్కన డబల్ ఎంఏ అని పెట్టగలరా? పిహెచ్డి పెట్టడం కుదరదు. ఆయన వెళ్ళా పరీక్ష కూర్చోవాలి, యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలి. నువ్వు కూర్చో, పరీక్షకి తట్టుకో, తట్టుకుని నువ్వు నిలబడు, అటువంటి సీట్లో కూర్చుని నువ్వు పైసా ముట్టుకోకుండా ఉండు. నిన్నంటాం అప్పుడు అవినీతి పరుడు కానీ అది కాని మహానీతి పరుడండి ఆయన. రాముడిలాంటి కష్టాలు వచ్చి నువ్వు ఓర్పు వహించు, అప్పుడు నీకు ఓర్పు ఉందంటాం. అంతేకాని అసలు నేను పలకరించేవాడు లేకుండా ఉట్టిన ఇంట్లో కూర్చుని నాకెంత ఓర్పో, నాకెంత ఓర్పో, నా ఓర్పు గుర్తించలేదు అనకూడదు. సందర్భము వచ్చినప్పుడు మీరు క్రోధమునకు వశులు కాకుండా మీరు ఉండగలిగి మాట్లాడగలిగితే, మీ చిత్తము నైర్మల్యముతో కూడి ఉంటే ఆనాడు మిమ్మల్ని మీరు నేను ఓర్పుకు దగ్గరగా ఉన్నాను అని అనుకోవచ్చు. కాబట్టి మీరు చూడండి, నేను ఒక్క ఉదాహరణ చెప్పి వదిలిపెట్టేస్తాను, మీకు ప్రసికట్టేస్తారు. రామాయణంలో సీతమ్మ తల్లిని తెచ్చుకోవడానికి, నిజంగా సీతమ్మ తల్లిని తిరిగి తెచ్చుకోవడం ఒక్కటే రాముడి ప్రయోజనం అనుకోండి, అసలు సుగ్రీవుడు జోలికి వెళ్ళడం అనవసరం. వాలి దగ్గరికి వెళ్ళో షేక్ హ్యాండ్ ఇచ్చి, ఓ వాలి మా ఆవిడని ఎత్తుకుపోయాడయ్యా రావణాసురుడు, కొంచెం తెచ్చి పెడుతూ అంటే, వాలి అంటే రావణాసురుడికి హడల్, తోకి చుట్టి 4 సముద్రాల్లో ముంచేశాడు. అందుకని ఇక్కడ కొండ ఎక్కి ఒక ఆకేశాడు అనుకోండి, ఒరే దశగ్రీవా సీతను పంపే, వాడు వెంటనే పుష్పవిమానం ఎక్కించి పంపించేస్తాడు.
ఇదిగో తీసుకెళ్ళిపో అంటే చాలా థ్యాంక్స్ అంటాను, బట్ పంచల్సా పెట్టేసి ఆయనకి సీతమ్మని తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇదే అడిగాడు వాలి. ఎందుకయ్యా సీతమ్మ కోసం సుగ్రీవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు, సుగ్రీవుడిని ఎందుకు పట్టుకున్నావు, నా దగ్గరికి వస్తే నేను తెప్పించనా సీతమ్మని అన్నాడు. అంటే రాముడు ఏమన్నాడో తెలుసా అండి, నీ బతుకే బాగులేదు, తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్య రుమని నీ భార్యగా స్వీకరించి అధర్మమునందు నువ్వు ఉన్నావు, అధర్మమునందున్న వాడిని నిగ్రహించడమే తప్ప వాడి వలన ఉపకారాలు పొందడం నా లక్ష్యం కాదు, అందుకని ధర్మాత్ముడైన సుగ్రీవుడితో నేను చెలిమి చేశాను. ఓర్మి అంటే ఎలా ఉంటుందో మీరు రాముణ్ణి చూడాలండి. కిష్కింధకాండలో ఎన్ని పరీక్షలు పెట్టారండి, ఎంతటి రామచంద్రమూర్తి నిజంగా మహానుభావుడు, ఒక టంకారం చేసి పడగొట్టగలడే కొన్ని వేల మందిని. అటువంటి రాముడిని తీసుకొచ్చి నువ్వు నేను ఇవాళ నుంచి స్నేహితులమని ఒక కొమ్మ కొట్టి పడేసి దాని చెప్పి ఆయనతో సమానంగా కూర్చుని అగ్నిహోత్రం వెలిగించి ప్రదక్షిణం చేసి స్నేహం చేసుకుని ఆ తర్వాత అనుమానం, నీకెందుకయ్యా అగ్నిసాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను నీ అన్న వాలిని చంపేస్తానన్నాడు. అంటే మా అన్నయ్య వాలిని చంపేస్తాన్నావు నాకు ఎంతో సంతోషంగా ఉంది కానీ ఒకసారి అలా వెళ్ళొద్దాను రా అని తీసుకెళ్ళాడు రాముడు. ఎందుకు తీసుకెళ్ళాడు, మనసులో అనుమానం సుగ్రీవుడికి, ఆ అనుమానంలో ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాడు. తీసుకెళ్ళి దుందుడి శరీరాన్ని చూపించాడు. వీడు ఏదో వచ్చాడు మా అన్నయ్య మీద కేకలేశాడు, మా అన్నయ్య కోపం వచ్చింది వీడిని చంపవతల పారేసి గిరగిరా తిప్పి విసిరేశాడు, విసిరేస్తే ఆ శరీరం ఇదిగో ఇన్ని యోజనాల దూరం వచ్చి పడింది. వాలంటే అంత బలవంతుడు, ఆలోచించావా ప్రతిజ్ఞ చేశావు అన్నాడు. అంటే రాముడు అన్నాడు, నీ భయం నాకు అర్థమైంది, అంత బలవంతుణ్ణి నేను చంపగలనా అని కదా నువ్వు భయపడుతున్నావు, నేనేం చేస్తే నీకు నమ్మకం కలుగుతుంది, ఈ మాట అడగాలండి రాముడు. అది ఓర్పు అంటే తన స్నేహితుడి కోసమని ఎంత కష్టాన్ని కోర్చాడు, తన స్నేహితుడని పిలవడం కాదండి, స్నేహం నిలబెట్టుకోవడానికి ఎంత ఓర్పు ఉండాలో చూడండి. అంటే సుగ్రీవుడు అన్నాడు, దీన్ని నువ్వు కూడా చిమ్ము కాలుతో ఎంత దూరం చుట్టావో చూస్తాను. ఆయన పరీక్ష పెట్టేవాడు, ఈయన పరీక్షలకి నిలబడేవాడు, ఈయన కర్మ అంటే కుడికాలి బొటన వేలుతో దాన్ని చిమ్మాడు. వాలి విసిరిన దానికన్నా చాలా దూరం విసిరాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొలత చూసుకుని అన్నాడు, చాలా బాగా విసిరావు కానీ మా అన్నయ్య విసిరినప్పుడు అప్పుడే చచ్చిపోయిన ఫ్రెష్ శవం, రక్తమాంసాలతో ఉంది, బరువు ఎక్కువ కదా, ఇప్పుడు చాలా కాలం అయిపోయింది, కొంత వెయిట్ పోయింది, అప్పుడు విసిరావు కాబట్టి అంత బాగా ఉందా బలం అంటే నేను ఖచ్చితంగా చెప్పలేదు, నువ్వు బలవంతుడయ్యో మళ్ళీ ఏమన్నా అనుకుంటాడని భయం అని ఇలా చూసావా, ఇదిగో ఈ ఏడు చెట్లు ఇవి సాల వృక్షాలు, మా అన్నయ్య ఏం చేస్తాడో తెలుసా, సంధ్యావందనం చేసి ఇక్కడికి వస్తాడు, వచ్చి ఈ ఏడు సాల వృక్షాలని పట్టుకుని ఊపుతాడు, ఊపితే పచ్చటి ఆకు ఒక్కటి కూడా లేకుండా ఊడిపోతాయి కిందకి, ఊడిపోయి మూడైపోయినటువంటి సాల వృక్షాలు నిలబడతాయి. అది మా అన్నయ్య భుజబలం చూసావా అన్నయ్య. అంతేకాదు రామా, నాలుగు సముద్రాల్లో నాలుగు సముద్రాల దగ్గర అధ్యమిస్తాడు. ఇలా నువ్వు చూసేటప్పటికీ దక్షిణ సముద్రం దగ్గర నుంచి ఉత్తర సముద్రానికి వెళ్ళిపోతాడు, నువ్వు ఇలా అనేటప్పటికీ ఉత్తర సముద్రం దగ్గర నుంచి పశ్చిమ సముద్రానికి వెళ్ళిపోతాడు, అంత వేగం మా అన్నయ్యది. నువ్వు మరి మా అంత వేగం కలిగిన అన్నయ్యని అంతకన్నా వేగం కలిగిన బాణంతో కొట్టాలి, కొడతావా అంటే ఎంత అనుమానమో చూడండి. అంటే పాపం రాముడు అన్నాడు, అదే కదా నీ అనుమానం చూడు అని ఒక బాణం తీసి వింటినారికి ఎక్కువ పెట్టి ఎప్పుడు వదిలాడో తెలియదు, అలా చూస్తున్నాడు సుగ్రీవుడు. కనురెప్ప వేసి తెరిచే లోపల రాముని చేత వినిర్ముక్తమైనటువంటి బాణము ఏడు సాల వృక్షములను ఛేదించి పాతాళలోకంలోకి వెళ్ళి పాతాళలోకాన్ని దర్శనం చేసి మళ్ళీ పైకి వచ్చి రాముని యొక్క అక్షయబాణ తుణీరంలోకి చేరిపోయింది, కన్ను మూసి తెరిచే లోపల. ఇప్పుడు కౌగిలించుకున్నాడు, రామా నీది గొప్ప పరాక్రమం మహాపురుష, నువ్వు వాలివధ చెయ్యగలవన్నాడు. ఇక్కడ ఓర్పు రాముడు పట్టలేదనుకోండి, ఏమిటా నీ అనుమానం నువ్వును, అసలు బా నీతో నాకేటి ఇంకోటి చూసుకుంటా అని వెళ్ళిపోయాడు అనుకోండి. అసలు సుగ్రీవుడికి రాజ్యం ఎలా వస్తుందండి రామాయణంలో, ఒక స్నేహం నిలబెట్టుకోవడంలో ఎంత ఓర్పు చూపించాడో. ఆ సుగ్రీవుడు కృతజ్ఞుడై అన్ని దిక్కులకి వానరాల్ని పంపించడంలో ఆలస్యం చేస్తే ఎంత ఓర్పు చూపించాడో. ఒక స్నేహాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత ఓర్పు ఉండాలో. ఇవాళ స్నేహం చేసేసి రేపు పొద్దున దెబ్బలాడుకున్నామని చెప్పుకోవడానికి ఓర్పు ఎందుకండి? అక్కర్లేదు. 10 సంవత్సరాల క్రితం మీరు స్నేహితుడు అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా నా సుహృత్తు నా స్నేహితుడు అని చెప్పుకోగలగాలంటే మీకు ఆ స్నేహాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి నడువడి మీ యందున్నది. కనుకనే ఇవాళ బహుశా ఈ విషయం కూడా వస్తుందని ఇలా ఉంది రామచంద్రమూర్తి, నువ్వు ఇది కూడా చెప్పవలసి ఉంటుంది, ఆఖరణ నీకు ఈ విషయాన్ని నేను ప్రచోదనం చేస్తాననుకున్నాడో ఏమో. ఎప్పుడో 1984-85 సంవత్సరాల్లో విశాఖపట్టణంలో ఇద్దరం ఎంతో ఆప్తమిత్రులుగా కలిసి పనిచేసినటువంటి నా మిత్రుడు దగ్గరగా మళ్ళీ 25 సంవత్సరముల తర్వాత ఇవాళ నన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చారు సభలోకి. చాలా ఆశ్చర్యం. అది స్నేహం నిలబెట్టుకోవడం అంటే ఇవాళ స్నేహము పరిపుష్టమై స్నేహం కోసమని ఇంత దూరం వచ్చిన ఒక రాముడు నాకు కనపడుతున్నాడు. కనుక స్నేహాన్ని నిలబెట్టుకోవడానికి ఓర్పు ఉండాలి, ప్రతి దానికి ఓర్పు ఉండాలి. ఓర్పు లేనివాడు లోకంలో ఏదీ సాధించలేడు. ఓర్పే ఆభరణము, ఇదే కుశనాభుడు అంటాడు. స్త్రీకి కాని పురుషుడికి కాని అలంకారం ఏదో తెలుసా? సహనమే అలంకారము. ఈ సహనము లేనినాడు ఎంత శక్తి జన్మత వచ్చినా వాడు నాశనమైపోతాడు. నిన్నటి రోజు నేను చెప్పిన తాతకా వృత్తాంతం, 1000 ఏనుగుల బలం, ఏం ఓర్పు ఉంది ఆవిడికి? ఆవిడ భర్త వీళ్ళ అగస్త్యుడి మీద పడ్డాడు, ఆవిడ వీళ్ళ అగస్త్యుడి మీద పడింది, మారీచుడు వీళ్ళ అగస్త్యుడి మీద పడ్డాడు, కనబడ్డ వాళ్ళందరి మీద కోపం పెట్టుకుంది, అగస్త్యుడు తిరిగిన భూమి మీద కూడా కోపం పెట్టుకుంది. 1000 ఏనుగుల బలం ఎవరిని రక్షించడానికి పనికొచ్చింది? జీవితంలో ఒక్క ప్రయోజనాన్ని ఆవిడ సాధించిందా తాతక? ఒక్క ప్రయోజనం లేదా బలం చేత? ఆఖరికి రామబాణముల చేత తెగటారి నేల మీద పడిపోయింది. దిక్కుమాలిన రాక్షసి చచ్చిపోయిందని పుష్పవృష్టి కురిపించారు. పనికొచ్చిందా ఆ బలం? పనికి రాలేదు. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతి పొందరే, వారేరి సిరి మూట కట్టుకుని పవంజాలిరే, భూమిపై పేరైనం కలదే, శిబి ప్రముఖులు ప్రీతిని యశక్కాముల ఈరే కోర్కెలు, వరవంతల పరే ఇక్కలము భార్గవ. కాబట్టి సహనము ఓర్పు అన్నది ఎంత ఆభరణమో, ఎంత ప్రయత్నపూర్వకంగా మనిషి ఓర్పుని నేర్చుకోవాలో రామాయణం ఆవిష్కరిస్తుంది. ఇంత గొప్ప విషయాన్ని చాలు ఇంతకన్నా రామాయణంలో ఓర్పు గురించి చెప్పుకుంటూ పెడితే, నేను మీకు చెప్పాను కదా రామాయణాన్ని ధర్మశాస్త్రము అని ప్రసంగం చేస్తే అది ధర్మశాస్త్రం అయిపోతుంది. రామాయణం స్ఫటికలింగం, దాని ముందు ఎర్ర పువ్వు పెడితే ఎర్రటి శివలింగం అవుతుంది. నల్లటి కమలం పెట్టారనుకోండి నల్లలింగం అయిపోతుంది. దాని ముందు ఒక పసుపు పచ్చటి పువ్వు పెడితే పసుపులింగం అయిపోతుంది. రామాయణము ధర్మశాస్త్రము అంతే, అలా వెళ్ళిపోతుంది ప్రసంగం. రామాయణము జ్యోతిష శాస్త్రము, అలా వెళ్ళిపోతుంది ప్రసంగం. రామాయణము పరిపాలనా శాస్త్రము, అలా వెళ్ళిపోతుంది ప్రసంగం. రామాయణము రాజనీతి శాస్త్రము, అలా వెళ్ళిపోతుంది ప్రసంగం. రామాయణమునందు ఈ గుణములున్నవి, ఆ గుణములను గురించి వెళ్ళిపోతుంది రామాయణం. రామాయణాన్ని నువ్వు ఎలా చూస్తే నీకు అలా కనపడుతుంది, కానీ ఉద్ధరించి తీరుతుంది. అందుకే మనుష్యుడుగా బ్రతకాలన్న వాడికి రామాయణం చదవడం తప్ప వేరొక మార్గం లేదు. మనుష్య జన్మకి సార్థకత రామాయణ పఠనము చేతనే. రామాయణం అంతా ధర్మం గురించి మాట్లాడుతుంది. ధర్మం చాలా గొప్పది. మీరు ఒక విషయం ఆలోచించండి, మనం ధర్మం అనేటటువంటి మాట ప్రధానంగా ఎవరికి వర్తిస్తుందంటే మనుష్యుడికే వర్తిస్తుంది. మిగిలినటువంటి వాటికి అన్నిటికీ కలిపి పశువులన్నింటికీ ఒక్కటే ధర్మం, పశుధర్మం. పశుధర్మో నమే ప్రీతిం జనయత్యతి దారుణం ప్రతీక్షస్వముని శ్రేష్ఠ యావద్భవత యామిని అంటుంది దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు. పశువులకి ఒక్కటే ధర్మం. ఆకలి వేసిందనుకోండి, శౌచమా అశౌచమా, ఇది తినచ్చా తినకూడదా, ఇది ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా, ఇలా ఏం ఉండదు. కలియబడిపోవడం, తమ ఆకలిని తీర్చుకోవడం. అలాగే దానికి ఒక కామ ప్రచోదనం కలిగితే దానికి ఏం వావి వరస పాటించవలసిన అవసరం దానికేం ఉండదు. అది దాని తన కామసుఖాన్ని పొందడం కోసం వావి వరసలు లేకుండా
ఆనందాన్ని అనుభవిస్తుంది. కానీ మనుష్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి ధర్మము అన్నమాట చాలా ప్రధానమైనటువంటిదై ఉంటుంది. మనకి ఈ రెండు మాటలు వినపడుతుంటాయి, సత్యము ధర్మము. ఈ రెండు చాలా తరచుగా వాడుతుంటాం మనం. వీటికి సంబంధించినటువంటి విషయాల్ని రామాయణం అంతా అంతర్లీనంగా ఒక ప్రవాహం కింద వెడుతుంటుంది. ఎందుచేత అంటే వేదవేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మస్వరూపము రామచంద్రమూర్తి నడిచి భూమి మీదకు వచ్చింది కనుక రామాయణము వేదోపబృంహణమైంది కనుక సత్యధర్మములను గురించి రామాయణం ఆవిష్కరిస్తుంది. సత్యమనేటటువంటి పదార్థము ఎన్నడూ మారనిది, దానికి షడ్వికారములుండవు, అది ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ ఉండే పదార్థం ఒకటి లేకపోతే మారేటటువంటి వస్తువుకి ఆధారమైనటువంటిది ఒకటి ఉండదు. ఒక సినిమా ఉందనుకోండి, ఆ సినిమా కథ మారిపోతూ ఉంటాయి బొమ్మలు. మారిపోతున్నటువంటి బొమ్మలకి ఆధారంగా మారనటువంటి తెర వెనకాతల శాశ్వతంగా సత్యంగా ఉంటుంది. అలాగే వచ్చి వెళ్ళిపోతున్నటువంటి ఈ జీవులకు ఈ జగత్తుకు ఆధారముగా బ్రహ్మము తాను కదలక ఎప్పుడూ ఉంటుంది. నామరూపములు ఆరోపింపబడి ఉంటాయి. జగత్ అంటేనే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంటుంది కాలంలో. కానీ బ్రహ్మము మాత్రము సత్యమై ఎప్పుడూ ఏ వికారమును పొందక అలా ఉంటుంది. దానినే మనం బ్రహ్మమని, లేకపోతే శివుడని, లేకపోతే విష్ణు అని ఏదో ఒక పేరు పెట్టి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని దాన్ని ఈశ్వరుడుగా పిలుస్తాం. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి, సత్యాన్ని చేరుకోవడానికి ధర్మం ఆలంబనమై ఉంటుంది. ఈ ధర్మం మారిపోతుంది, సత్యం మారదు. సత్య వస్తువు ఎల్లకాలముల యందు ఒకలాగే ఉంటుంది, ధర్మం అలా ఉండదు. కాలమును బట్టి మారిపోతుంది, మీరు ఉన్నటువంటి ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది, మీరు ఎవరు ముందు నిలబడ్డారో వాళ్ళని బట్టి మారిపోతుంది, రకరకాలుగా మారుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మధ్యాహ్నం ఉదయం వేళ ఉదాహరణకి సూర్యోదయం అవుతోందనుకోండి, ఆ సమయంలో సంధ్యావందనం చేయడం పూజ చేయడం ఇదే ధర్మం. అలాగే అసుర సంధ్య వేళ అయిందనుకోండి, అప్పుడు కూడా సంధ్యావందనం చేయడం భగవన్నామం చెప్పడం ధర్మం. చీకటి పడిపోయింది అనుకోండి, రాత్రి అయిందనుకోండి, నిద్రపోవడం ధర్మం, లేదా రజోగుణ భూయిష్టమైనటువంటి కోరికని తీర్చుకోవడం ధర్మం. పగటి వేళ ఉందనుకోండి, మీరు ఆర్జన చెయ్యడం ధర్మం. ఏకాదశి ఉందనుకోండి, భోజనం చెయ్యకపోవడం ధర్మం. ద్వాదశి ఉందనుకోండి, భోజనం చెయ్యడం ధర్మం, పారణ చెయ్యాలి. అలా ఒక తండ్రి ముందుకెళ్ళి మీరు నిలబడ్డారనుకోండి, అప్పుడు మీది పుత్రధర్మం. ఒక కొడుకు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. మీ కొడుకు ముందు మీరు నిల్చున్నారనుకోండి, ఒక తండ్రి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. ఒక కూతురు ముందు నిలబడ్డారనుకోండి, ఒక తండ్రిగా ప్రవర్తించాలి. భార్య ముందుకెడితే భర్తగా ప్రవర్తించాలి. నేను ప్రవచనం చేయడానికి వస్తే ప్రవచనం చేసేవాడు పాటించేటటువంటి ధర్మాన్ని మర్యాదని పాటించాలి. ఇదే కోటేశ్వరరావు రేపు ఉద్యోగానికి వెళ్ళాడనుకోండి, నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నన్ను చూసి మా ఆఫీసర్ లేచి నిలబడాలని నేను కోరుకోకూడదు, అది విష్ణు అంశ. నేను ముందు ఆఫీసర్కి నమస్కారం చెయ్యాలి, అప్పుడు నాది ఉద్యోగ ధర్మం. ఒక ధర్మాన్ని ఒక ధర్మంతో మీరు కలగాపలకం చేశారనుకోండి, జీవితం చాలా దుస్సహంగా చాలా భారంగా ఉంటుంది. ఎప్పుడు మీరు ఏ ధర్మంలో ఉన్నారో, ఏ పాత్రలో ఉన్నారో మీరు గుర్తెరగాలి. గుర్తిరిగి నేను ప్రస్తుతం ఈ పాత్రలో ఉన్నాను కనుక మీరు ఆ పాత్రకి తగినటువంటి నడువడిని కలిగి ఉండడమే ధర్మం అని పేరు. అయితే ధర్మానికి సంబంధించి ఒక పెద్ద ప్రశ్న వస్తుంది, ధర్మం అనగానేమి అంటే దాని గురించి వ్యాఖ్యానం చేశారు. ధ్రియతేవా జనైరితి ధర్మం, ఇది ఎవరి చేత ధరింపబడుతుందో ఆ ధరింపబడిన దానికి ధర్మం అని పేరు. ధరింపబడడం అంటే ఏమిటండి? ఇప్పుడు నేను ఈ పంచని ధరించి ఉన్నాను, ఏదో ఈ లాల్చీ ధరించి ఉన్నాను, ఒక ఉత్తరీయమును ధరించి ఉన్నాను. అలాగే ధర్మము అనగా ధరింపబడినది. మీరు ధర్మాన్ని అనుష్ఠానం చేస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మం అనుష్ఠాన పర్యంతం రాకుండా కేవలం తెలిసి ఉందంతే, ఆయనకి తెలుసు, ధర్మం తెలుసు, ఇది ధర్మము స్పష్టంగా తెలుసు. కానీ ఆయన ఆచరణలో పెట్టడు దాన్ని, అది ఎక్కడి వరకు పనికొస్తుందంటే ఆయనకి తెలుసుకోవడానికి పనికొస్తుంది. అప్పుడు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. ధర్మము తెలుసుకోవడం వల్ల ధర్మమునకు ప్రయోజనము లేదు. సంధ్యావందనం ఉదయం వేళ చెయ్యాలి నాకు తెలుసు. నేను సంధ్యావందనం చెయ్యను అనుకోండి, నేను ఒక భ్రష్టుడను, సంధ్యాభ్రష్టుడు, వాడికి సంధ్యావందనం చెయ్యడు. అలాగే ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి ఎలా ప్రవర్తించాలో అలా కొడుకుగా ప్రవర్తించి తల్లిదండ్రులకి బ్రతికున్నంత కాలము తల్లిదండ్రుల్ని సంతోషంగా మర్యాదగా ఆనందంగా ఉండేటట్టు చూడడం, ఆ తల్లిదండ్రులు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు వాళ్ళకి గయాశ్రాద్ధం పెట్టడం, ప్రతి సంవత్సరం వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి తిథిని జ్ఞాపకం పెట్టుకుని శ్రద్ధతో శ్రాద్ధమును పెట్టడం, ఇది చేస్తే పుత్రధర్మాన్ని నెరవేర్చినట్టు. ఈ ధర్మాన్ని నెరవేర్చలేకపోయాడు అనుకోండి, వాడికి తెలుసు శ్రాద్ధం పెట్టాలని, పెట్టడం, అప్పుడు వాడు ధర్మభ్రష్టుడు, వాడు ధర్మమును ఆచరించలేదు. ఆచరించని ధర్మము మీకు ప్రయోజనవంతము కాదు, మీకు ఫలితమును ఇవ్వదు. మీకు ఏది ఫలితాన్ని ఇస్తుంది? ధర్మము ఫలితాన్ని ఇస్తుంది. మీరు ధర్మ ఆచరణము చేస్తే ఆచరించినటువంటి ధర్మము మీకు రక్షణ కవచమై నిలబడుతుంది. ఈ ధర్మాచరణమనేటటువంటిది ఎవరి గురించి చెయ్యాలి? ధర్మాచరణమనేటటువంటిది ఎవరి గురించి చెయ్యాలి అంటే, మా పక్కింటి వాళ్ళ కోసం నేను పూజ ఎందుకు చేస్తాను అంటే, పాలవాడు వచ్చి కాలింగ్ బెల్ కొట్టేవాళ్ళకి నేను పెద్దగా శ్లోకాలు చదువుతుంటే మా పాలవాడు చూసి, అయ్యో పాపం ఇంట్లో ఆయన చాలా భక్తులని ఇంకొక చిన్న గిన్నెడు పాలు ఎక్కువ పోస్తాడని పూజ చేయడం, లేకపోతే నేను బాగా విభూతి పిండికట్లు పట్టుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఇంత పెద్ద పంచి కట్టుకుని వచ్చాననుకోండి, అప్పుడు ఆయన్ని చూసి, అయ్యో కోటేశ్వరారు చాలా భక్తులు, అందరూ నాకు నమస్కారం చేస్తారు అని నేను అలా నటించాననుకోండి, అప్పుడు దాన్ని ధర్మం అన్నది. ధర్మము త్రికరణ శుద్ధిగా ఉంటుంది. తాను ఏది చేస్తున్నాడో అది తనను రక్షిస్తుందని చేస్తాడు తప్ప, ఆ ధర్మము వేరొకరెవరో అది చేస్తే పొగుడుతారని చేసినటువంటి దాన్ని ధర్మము అని పిలవరు. మా అమ్మ బ్రతికున్నప్పుడు నేను అన్నం పెట్టాలి. ఎందుకు పెట్టాలి? కోటేశ్వరరావు వాళ్ళ అమ్మగారిని బాగా చూశారని పొగడ్డానికి అన్నం పెట్టకూడదు, అది నా బాధ్యత, అందుకు అన్నం పెట్టాలి. నా తండ్రిని నేను పోషించాలి, నా బాధ్యత, నా ధర్మం నేను పోషించాలి, కర్తవ్యం, అది చేసి తీరవలేదు విహితము. అందుకే కర్తవ్యం అన్న మాట మనకి శాస్త్రంలో ఎక్కువ వాడతారు, బాధ్యత అన్న మాట అసలు ఎక్కడ వాడరు. కర్తవ్యాన్ని మీరు చెయ్యలేదనుకోండి, ఈశ్వరుడు ఒకడున్నాడు చూస్తూ ఉంటాడు. కర్తవ్యం మీరు చెయ్యకపోతే ఈశ్వరుడి చేత శిక్షింపబడతారు. ఎందుకనంటే ఒక ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినటువంటి వాడికి ఒక పేపర్తో పాటుగా కొంత టైం ఇస్తారు, 3 గంటల్లో 150 బిట్లు ఆన్సర్ చేయి. ఈ 3 గంటలు మీరు సద్వినియోగం చేసుకున్నారనుకోండి, ఒక మంచి సీట్ వస్తుంది. ఇదిగో ఇప్పుడు ఆ బాబుకి మంచి ర్యాంక్ వచ్చినట్టు, ఒక క్రెడెన్షియల్ వచ్చినట్టు మీకు క్రెడెన్షియల్ వస్తుంది, సమాజానికి ఉపయోగపడతారు. ఆ 3 గంటలు మీరు దుర్వినియోగం చేశారనుకోండి, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడడమే. ఒకసారి మనుష్య జీవితంలో ఇన్ని శ్వాసలు అని ఈశ్వరుడు జీవితాన్ని ఇచ్చాడు అనుకోండి, అందులో మీరు ధర్మానుష్ఠానములు చెయ్యలేదనుకోండి, అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఏమిటి అపోహ అంటే, చాలాసేపు పూజ చేస్తే చాలు, ఒక గదిలో కూర్చుని ఏదో ఒక భగవన్ మూర్తిని పెట్టుకుని 1-5 గంటలు పూజ చేశాడు అనుకోండి, అలా పూజ చేసేస్తే భగవంతుడు నన్ను చాలా మెచ్చుకుంటాడు. లేకపోతే ఒక పెద్ద మారేడు రొట్ట పట్టుకొచ్చి 1 లక్షపత్రి పూజ చేసేస్తే ఈశ్వరుడు నన్ను మెచ్చుకుంటాడు. లేకపోతే మడిబట్ట కట్టుకుంటే నన్ను ఈశ్వరుడు మెచ్చుకుంటాడు. మడిబట్ట కట్టుకోవద్దని నేను అన్నాను, శౌచం ఉండాలి, ఆచారం ఉండాలి. ఆచారము మీ ధర్మనిష్ఠను నిలబెడుతుంది, కాబట్టి ఆచారం ఉండవలసిందే. కానీ ఇది ప్రధానమని మీరు అనుకున్నారనుకోండి, కేవల పూజ మిమ్మల్ని రక్షించదు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. రావణాసురుడు యొక్క పుష్పక విమానంలో ఒక అద్భుతమైనటువంటి మూర్తి ఉండేది. నియుజ్యమానాస్సు గజాస్సు హస్తా సకేశరాశ్చుత్పలపత్ర హస్తాః బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా అని రాశారు వాల్మీకి మహర్షి. ఆవిడ మీరు శ్రీ సూక్తం చదివితే ఒక మంత్రం చెప్తారు, లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణ ఖచితై స్థాపితా హేమ కుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వ మాంగళ్య యుక్తాం. లక్ష్మీదేవి పక్కన ఏనుగులు బంగారు కలశములను పట్టుకుని అందులో ఆకాశ గంగా జలాల్ని పట్టుకుని అభిషేకం చేస్తుంటాయి. దీన్నే కనకధారా స్తోత్రంలో శంకర భగవత్పాదులు దిగ్గస్థిభిక్కనక కుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీ ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అన్నారు. ఇప్పుడు అటువంటి లక్ష్మీదేవి పుష్పక విమానంలో ఉంది. ఆయన రోజు లక్ష్మీదేవికి నమస్కారం చేస్తాడు, ఆయన రోజు పూజ చేస్తాడు. మీరు రావణాసురుడు పూజ చెయ్యడు అనుకుంటే చాలా పొరపాటు. రావణాసురుడు పుష్పక విమానంలో వెళ్ళినప్పుడు కూడా పూజా సంపుటాన్ని పట్టుకెడతాడు, శివలింగాన్ని పట్టుకెడతాడు. మీరు రామాయణం ఉత్తరకాండ చదివితే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రావణుడి పూజ, రామాయణం కావ్యం, ఏమి దోషం చెప్పదు, చక్కగా మధురాతి మధురంగా విషయాన్ని చెప్తుంది. మీరు ఎవరి శీలం ఎలా ఉంటుందో, ఒక్కొక్కడి నడువడి ఎలా ఉంటుందో మీరు గమనిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన తనతో పాటు శివ పూజా సంపుటాన్ని పట్టుకెడతాడు, పట్టుకెళ్ళి ఒక సైకిత లింగాన్ని అక్కడ పెట్టి పూజ చేస్తాడు. ఈలోగా కార్తవీర్యార్జునుడు తన అనేక బాహువులతో ఆ నీటిని అడ్డితే ఆ నీటి కెరటాలు పైకొచ్చి ఆ సైకిత లింగం కొట్టుకుపోయింది. కొట్టుకుపోతే అంతే కోపం వచ్చింది, కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఆ కార్తవీర్యార్జునుడు ఈయన్ని తీసుకెళ్లి మహిష్మతీపురంలో బంధించాడు. అది వేరు విషయం అనుకోండి. కాబట్టి రజోగుణ తమోగుణ ప్రకోపంతో ఉంటాడు, పూజ మాత్రం చేస్తుంటాడు. వాలి చేసే పూజ, రావణాసురుడు చేసే పూజ, ఇవన్నీ రామాయణంలో అచ్చుగుద్దినట్టు ఉంటాయి. మీరు కావాలంటే ఎప్పుడైనా చూడండి. మీరు ఎప్పుడైనా రామాయణాన్ని పూజా శాస్త్రము అని పరిశీలన చేస్తే అదో రోజు ఉపన్యాసం. ఎవరి పూజ ఎలా ఉంటుంది? రాముడు పూజ చేస్తాడు శ్రీరంగనాథుడిని, రావణుడు పూజ చేస్తాడు శివలింగాన్ని, హనుమ పూజ చేస్తాడు లోపల రామచంద్రమూర్తిని, ఆ తరువాత వాలి చేస్తాడు సంధ్యావందనాన్ని. కానీ ఎవరి నడువడి ఎలా ఉంటుందో మీరు చూడండి. రావణాసురుడు సంధ్యావందనం చేసి పూజ చేసుకొని వస్తాడు, మంత్రుల్ని పిలుస్తాడు, ఎవరి మీదకి ఇవాళ యుద్ధానికి ఎడదామని అడుగుతాడు. వాళ్ళు ఎవరో ఉన్నారండి అంటారు. పదండి పుష్పక విమానం ఎక్కండి అంటాడు, బయలుదేరతాడు. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఆ క్రింద ఏ పర్వతం మీదో ఎవరో కూర్చుని తపస్సు చేసుకుంటుంటారు. వాళ్ళని చూస్తాడు, వాళ్ళని హింస పెడతాడు. లేకపోతే ఎవరో ఒక స్త్రీ కనపడుతుంది, ఆవిడ్ని బలాత్కరిస్తాడు. అలాగే వేదవతి జోలికి వెళ్ళాడు, ఒకసారి రంభ జోలికి వెళ్ళాడు. ఇలా ఆయన చెరపట్టనటువంటి వాళ్ళు లేరు. చిట్ట చివరికి సీతమ్మ జోలికి వెళ్ళాడు. ఇప్పుడు మీరు ఒక్కసారి రామాయణాన్ని అంత పరిశీలనం చేయండి. రావణాసురుడు పూజ చెయ్యలేదు అని మీరు చెప్పగలరా? రావణాసురుడు తపస్సు చెయ్యలేదు అని మీరు చెప్పగలరా? నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న వేస్తాను, మీరు కొంచెం పరిశీలన చేయండి. రాముడు తపస్సు చేసినట్టు రామాయణంలో ఎక్కడైనా రాశారా వాల్మీకి మహర్షి? ఎక్కడా లేదు. రాముడు ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు అని మీకు రామాయణం మొత్తం మీద లేదు. రావణాసురుడు తపస్సు చేశాడా? రావణాసురుడు తపస్సు చేశాడు. వేదం రాముడు చదువుకున్నాడా? చదువుకున్నాడు. రావణాసురుడు వేదం చదువుకున్నాడా? చదువుకున్నాడు. రాముడు పూజ చేశాడా? పూజ చేశాడు. రావణుడు పూజ చేశాడా? పూజ చేశాడు. రాముడికి తేజస్సు ఉందా? ఉన్నది. రావణుడికి తేజస్సు ఉన్నదా? అద్భుతమైన తేజస్సు ఉన్నది. మరి రావణుడు ఎందుకు లోకకంటకుడయ్యాడు? అదే రావణాసురుని యొక్క భార్య అయినటువంటి మహాపతివ్రత మండోదరి ఫోటో ఎక్కడా ఉండదు. మండోదరి ఫోటో ఉన్న ఇల్లు నాకు చూపించండి. ఏమిటి ఆవిడ కర్మ? ఆవిడ పతివ్రత కాదేమిటి? మహాపతివ్రతల లిస్టులో మండోదరి ఒకటి ఉంది, తార ఉన్నది. సీతమ్మ తల్లి మహాపతివ్రత, సీతమ్మ తల్లి ఫోటో లేని ఇల్లు చూపించండి. సీతమ్మ తల్లి ఫోటో ప్రతి ఇంట్లో ఉంటుంది, మండోదరి ఫోటో ఒక్కింట్లో ఉండదు. సీతమ్మకి మండోదరికి తేడా ఏమిటి అని నన్ను అడిగారు అనుకోండి, నేనంటాను ఏమీ లేదంటాను. ఏమీ లేదండి, ఇద్దరు మహాపతివ్రతలు అంటాను నేను. కాకపోతే ఒక్కటి తేడా చెప్పవలసి వస్తుందేమో, సీతమ్మ యో నిజ అని చెప్పాలేమో అంతే. పాతివ్రత్యానికి సంబంధించి ఇద్దరు మహాపతివ్రతలు. మరి మండోదరి ఫోటో ఎందుకు లేదు మీ ఇంట్లో? మండోదరికి పూజా విధానం ఎందుకు లేదు? మండోదరిని ఎవరు ఎందుకు పూజ చేయరు? అంటే ఆవిడ ఎంత మహాపతివ్రత అయినా ఆవిడ దురదృష్టం భర్త అటువంటి వాడు. అందుకే ఏడు తరాలు అటు ఇటు చూడండి అంటారు. ఆడది ఉద్ధరింపబడేది దేనివల్ల ఉద్ధరింపబడుతుందో తెలుసా అండి? భర్త ఐశ్వర్యం వల్ల ఉద్ధరింపబడదు, భర్త పొగరుబోతుతనానికి ఉద్ధరింపబడదు. వాడు ఎక్కడో వెతుక్కుని వెతుక్కుని వాళ్ళో వాడు ఇంత గుణాన్ని చూసుకుని మురిసిపోవడాన్ని బట్టి ఉద్ధరింపబడదు. అలా మురిసిపోయాడు రావణాసురుడు. ఏముద్ధరింపబడింది మండోదరి? మండోదరి చచ్చిపోతే తద్దినం పెట్టడానికి కొడుకు లేడరా? నీ వల్ల నా కొడుకు ఇంద్రజిత్ చచ్చిపోయాడు నేడిచింది రావణాసురుడు చచ్చిపోయినప్పుడు. ఏమిటి మిగల్చాడు రావణాసురుడు? మరి అదే రామచంద్రమూర్తి సీతమ్మని ఎంత ఉద్ధరించారు. ప్రతి ఇంట ఎన్ని యుగాలైనా సీతమ్మ తల్లి ఫోటోలే. చేయి పట్టినటువంటి పురుషుడి వలన స్త్రీ పూజనీయతని పొందుతుంది, ఆయన వలన ఆవిడ నమస్కార యోగ్యతని పొందుతుంది. అందుకే భర్త చేసిన పుణ్యంలో సగభాగం భార్యకి వెళ్ళిపోతుంది. ఆవిడ ఏ పూజ చేసింది చెయ్యలేదు, చూడరు. ఈయన చేశాడు పుణ్యం, ఇందులో సగభాగం ఆవిడకి వెళుతుంది. ఆవిడ పూజ చేసింది, ఈయనకి వెయ్యరు. నీకు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆవిడ పూజ చేసుకుంది, ఆవిడ పుణ్యం ఆవిడకేస్తారు. ఒక మహాభక్తుడైనటువంటి వాడి ఇల్లాలు భక్తుడు ఏకకాలమునందు ప్రాణం వదిలిపెట్టేశారనుకోండి, ఎవరి ఖాతాలో ఎక్కువ పుణ్యం ఉంటుందో తెలుసా అండి? ఆయన భార్య ఖాతాలో ఎక్కువ పుణ్యం. ఎందుచేత? ఆయన పుణ్యంలో సగం ఆవిడికి పడిపోయింది. ఆవిడ ఎప్పుడో రామా అందనుకోండి, ఆ పూర్తి పుణ్యం ఆవిడికి పడింది, ఈయనకి పడలేదు. అందుకని ఈయన ఖాతాలో తక్కువ ఉంటుంది, ఆవిడ ఖాతాలో ఎక్కువ ఉంటుంది. అందుకే ఏడు తరాలు చూసి పిల్లనివ్వండి అని ఎందుకంటారంటే, నా కూతుర్ని చిటికిన వేలు పట్టుకుని ఉద్ధరించగలడా? ఐశ్వర్యం దేవుందండి, దిక్కుమాలిన ఐశ్వర్యం. ఈ ఏం చేస్తారు మీరు ఐశ్వర్యం పెట్టుకుని? కోట్లకి కోట్లున్నాయి, రావణాసురుడి కన్నా ఐశ్వర్యవంతులు ఉన్నారు ఏంటి ప్రపంచంలో? కాంచనలంకాధీశుడు రావణాసురుడు అంటే ఏం పట్టుకెళ్ళిపోయాడు చెప్పండి? పట్టుకెళ్ళిపోయింది ఒక్కట్లేదు, నేను ప్రపంచ విజేతని అన్నాడు అలెగ్జాండర్. చిట్ట చివర 32వ ఏట అలెగ్జాండర్ శరీరాన్ని విడిచిపెట్టేసే ముందు తన సైన్యాన్ని పిలిచి, జగద్విజేత అలెగ్జాండర్ అని నాకు బిరుదు, ప్రపంచాన్నంతటినీ నేను గెలిచాను, కానీ నా శవాన్ని పాతి పెట్టేటప్పుడు నా శవ పేటికకి రెండు పక్కలా కన్నాలు పెట్టి రెండు చేతులు బయటికి చాపి పెట్టి పెద్ద గొయ్యి తీసి నన్ను పాతి దాని మీద ఒక బోర్డు పెట్టండి, అలెగ్జాండర్ విశ్వ విజేత. ఈ లోకములోనికి రిక్త హస్తములతో వచ్చాడు అలెగ్జాండర్ విశ్వ విజేత, ఈ లోకము నుండి రిక్త హస్తాలతో వెళ్ళిపోయాడు. మధ్యలో సంపాదించిన విశ్వ విజేత బిరుదు ఆయనతోనే వెళ్ళిపోయింది. అందుకేనండి అలెగ్జాండర్ భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు సెల్యూకస్ నికేటర్ అని తన సైన్యాధిపతిని పిలిచి ఒక మాట చెప్పాడు, ఎవరి దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు మాన మాట వినపడకపోయినా వాళ్ళ పీక తీసేయచ్చు, భారతదేశంలో మాత్రం కొంతమంది గడ్డాలు పెంచుకుని గుహల్లో కూర్చుని తపస్సు చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి అని చెప్పాడు. ఒకసారి చూశాడు, ఎందుకు చెప్పాడు అలెగ్జాండర్ అని, సెల్యూకస్ నికేటర్ వెళుతుంటే ఒక తపస్సు చేసుకుంటున్న ఋషి కనపడ్డాడు. నేను విశ్వ విజేత అలెగ్జాండర్ సర్వసైన్యాధిపతిని అన్నాడు. ఆయన కళ్ళు విప్పి చూసి, ఓహో అలాగా, ఆ జింక చర్మం తెచ్చుకో కూర్చోండి. ఆయన జింక చర్మం తెచ్చాడు, అది చుట్టేసి ఉంది, దాన్ని విప్పి కూర్చున్నాడు. లేవండి లేచాడు. ఇంకోళ్ళకైతే పీక తీసేసిన రామందుకో, అలెగ్జాండర్ చెప్పాడు తీయద్దన్నాడని లేచాడు, అది మళ్ళీ చుట్టుకుంది, కూర్చోండి, మళ్ళీ విప్పుకుని కూర్చున్నాడు. లేవండి లేచాడు, మళ్ళీ చుట్టుకుంది. ఏం గమనించాడు? ఏమిటి గమనించడం? కూర్చోమన్నావు కూర్చున్నాను, లేమన్నావు లేచాను. కాదు, నువ్వు కూర్చున్నప్పుడు జింక చర్మం విచ్చుకుంది, నువ్వు లేచినప్పుడు చుట్టుకుంది. అలెగ్జాండర్ అనబడేటటువంటి ఒక మహావీరుడు శరీరంతో ఉన్నంత కాలం, వాడి శరీరము జర్జరీభూతము కానంత కాలం, వాడు ఇంకొకటి చేత ఓడింపబడడానికి కావలసినటువంటి వైకల్యం ఈశ్వరుడివ్వనంత కాలం, బహుశ విశ్వ విజేతని అని ఇలాగే తిరుగుతూ ఉంటాడు. అందరూ ఇలా తలలు వంచుతారు, భారతదేశం కూడా తల వంచినట్టు కనపడుతుంది. లేచిపోగానే ఏమైంది? చుట్టుకుపోయింది. అలెగ్జాండర్ శరీరం వెళ్ళిపోగానే మళ్ళీ ఎవడి రాజ్యాలు పడింది. ఈ మాత్రం దానికి ఏమిటి సాధిద్దామని మీరు ఇంత అల్లరి పడుతున్నాడని అడిగాడు. తెల్లబోయాడు సెల్యూకస్ సీక్రెట్, అది ఈ జాతి వారసత్వం, అది రామాయణానికి వారసత్వం. రామాయణం కేవలం చదువుకోమని కాదు, రామాయణ కావ్యంలోంచి మిమ్మల్ని వజ్రాలు ఏరుకోమ్మని ఇచ్చారు మహర్షి. మీరు పాత్రల్ని పక్కన పెట్టి బేరీజు వేసి చూసుకోమ్మని ఇచ్చారు. మీరు చూడండి, అందుకే ధ్రియతేవా జనైరితి ధర్మ, మీరు దేనిని ధరిస్తున్నారో దాని పేరు ధర్మము. ధరించడం అంటే మీరు అనుష్ఠానము చెయ్యాలి, మీరు పాటించాలి ధర్మాన్ని. ధర్మం పాటించలేదనుకోండి ఉపయోగం లేదు. రావణాసురుడికి ధర్మం తెలియదని మీరు అనుకుంటున్నారా? ఆయనకు అన్ని ధర్మాలు తెలుసు. అన్ని ధర్మాలతో పాటుగా రావణాసురుడికి ఒకటి తెలుసు. ఏమిటి తెలుసో తెలుసా అండి? తను ఏం చేస్తే దాన్నే ధర్మం అని చెప్పి బుకాయించగలిగినటువంటి ఒక అడ్డగోలు నడువడి కూడా రావణాసురుడికి తెలుసు. రాముడికి ఏం తెలుసో తెలుసా అండి? అసలు ధర్మం ఏదో అది పాటించడం ఒక్కటే రాముడికి తెలుసు. ధర్మం నేను ఒక మాట చెప్పి ఇది ధర్మం అని అనక్ష, అంటే శంకరాచార్యులు వారు జగద్గురువులు కాబట్టి వారు చెప్పారు మహానుభావులు. ఎంత అద్భుతంగా మాట్లాడారో తెలుసా అండి శంకర భగవత్పాదులు ధర్మం గురించి. ఆయన అన్నారు,
వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరపక్ష సమాశ్రీయతాం.